అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః సోర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి. గణేశ పురాణం వరుసగా 8వ రోజు కార్యక్రమంలో కడుగుపెట్టాం. పూర్వం కర్దముడు అని ఒక రాజు ఉన్నాడని చెప్పుకున్నాం. ఆ కర్దమ మహారాజు గారు మహైశ్వర్య సంపన్నుడు. ఆయన దగ్గర లేని వస్తువు అంటూ లేదు. భోగాలున్నాయి, భాగ్యాలున్నాయి, వీటితో పాటు త్యాగగుణము ఉంది. అన్నీ ఉన్నవాడికి ఇల్లాలు సరైనది ఉండదు, కానీ ఈయనకి ఇల్లాలు కూడా సరైందే. ఇల్లు ఇల్లాలు రెండూ బాగున్నాయి. ఆయనకు అనుమానం వచ్చింది, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ కష్టమూ పొందకుండా నిరంతరం సుఖాలతోటే ఉన్నాను, నా ఖజానా ఎప్పుడు నిండుగానే ఉంటుంది. ఆయన దగ్గర ఒక పెద్ద ఇనప బీరువా ఉండేదిట. అంటే ఇలాంటి ఇనప బీరువాలు కాదు, ఖజానాలో అంటే కోశాగారంలో మంచి ఇనుముతో తయారు చేసినటువంటి బలమైన ఒక బీరువా ఆకారంలో ఉండే వస్తూ ఉండేది. అందులో ఎంత వస్తువు ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి అంత వస్తువు చేరిపోతూ ఉండేదట సమృద్ధిగా. ఎలా వస్తుందో ఆయనకే తెలియలేదు. మన వాళ్ళు లాకర్లను పెడతారు కదా, ఈ లాకర్లో వస్తువు తెచ్చేసుకుంటే ఇంటికి మళ్ళీ మర్నాడు అందులో ఉండవు వస్తువులు. మీ ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలో బియ్యం ఇవాళ వండుకుంటే రేపు పొద్దున మళ్ళీ నిండుకుంటుంది, మళ్ళీ కొత్త బస్తా ఇంకోటి ఎవడో తేవాలి. కానీ ఆయనకి అలా కాదు. కోశాగారం నుంచి ఎంత ధనం తీసి ఖర్చు పెట్టినా మళ్ళీ వస్తూనే ఉండేది. ఈ సంపదలు ఎలా వస్తున్నాయి అని ఆయనకు అనుమానం వచ్చిందని చెప్పుకున్నాం. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు అక్కడికి భృగు మహర్షి వచ్చాడు. ఆ భృగువుకు నమస్కరించి, ఏ పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల, ఏ మహోపాసన వల్ల నాకు ఈ సంపద వస్తోంది అని అడిగాడు. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని, దివ్య దృష్టి కలిగిన వాడు గనక ఈయన పూర్వజన్మ రహస్యం కనిపెట్టాడు. మహారాజా, ఎవడైనా చేసుకున్న కర్మ ఫలితం అనుభవించి తీరుతాడు. నువ్వు కూడా ఒకప్పుడు చేసిన మహాపుణ్యం ఈ జన్మలో భోగముల రూపంలో అనుభవిస్తున్నావు. భగవంతుడు మనకి ధనం మూడు కారణాలకు ఇస్తట. అంటే ఇచ్చిన ధనం ఒకటి దానం, దానం చేయటం వల్ల వస్తుంది, దానం చేయడానికి ఉపయోగించటం వల్ల మళ్ళీ మనకి ఫలితం వస్తుంది. ధనానికి మూడే లక్షణాలు, దానం భోగంచ నాశించ. ఒకటి దానం, మన దగ్గర ఉన్న ధనంలో వీలున్నంతవరకు మహాత్ములకి, పేదలకి, దానం చేసుకుంటూ ఉండాలి. ఇదే మనకి రాబోయే కాలంలో మళ్ళీ సంపద అవుతుంది. చేసే కొద్దీ మళ్ళీ భగవంతుడు ధనం ఇస్తూనే ఉంటాడు. నూతిలో నీరు తోడే కొద్దీ కొత్త నీరు వస్తుందండి, తోడపోతే కుళ్ళిపోతుంది నీరు. మీరు ఎప్పుడైనా చూడండి, మీ బావుల్లో నీరు కొంతకాలం కనుక తోడకపోతే ఏమవుతుంది? ఎందుకు మరికి రాకుండా కుళ్ళి పాడైపోతుంది. అదే నీరు తోడుతుంటే కొత్త నీరు వస్తుంది. బోర్ వాటర్ కూడా అంతే. సబ్మెర్సిబుల్ ఉంది కదా అని వేసి ఏడాది తర్వాత వాడేమనుకుంటే మిషను దెబ్బతింటుంది, నీళ్లు పాడైపోతాయి. రోజు ఎంతో కొంత తోడాలి. అలాగే ధనం కూడా ఎంతో కొంత దానం చేస్తూ ఉంటే మళ్ళీ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కొందరు దానం చేయడానికి పుడతారు, కొందరు దానం చేయరు, కానీ కనీసం వాడు అనుభవిస్తాడు, భోగం పొందుతాడు, బాగా ఖర్చు పెట్టుకుంటాడు, రకరకాల పదార్థాలకు ఖర్చు పెడతాడు. ఈ భోగం కనీసం ఈ జన్మలో తన శరీరానికైనా ఉపయోగపడుతుంది. దానం ఉత్తమ జన్మలు ఇస్తుంది, దానం ముక్తినిస్తుంది, దానం వల్ల సంపదలు పెరుగుతాయి, భోగం వల్ల శరీరం సుఖపడుతుంది, ఆ తర్వాత డబ్బు ఖర్చు అవుతుంది ఎలాగోనూ. కాబట్టి రెండవ మార్గం, ద్వితీయ మార్గం భోగించడం. ఈ రెండు చేయలేదు అనుకుందాం. ఒక్కొక్క దిక్కుమాలిన వాడు ఉంటాడు, వాడు ఏ జన్మలో ఏ పుట్టుకతో పుడతాడో కానీ ఎవరికి దానం చేయడు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో సంపద వచ్చింది, ఈ జన్మలో ఎవరికీ దానం చేయడు. పోనీ వాడు అనుభవిస్తాడా, వాడు అనుభవించడు. దాని అలా బ్యాంకుల్లో దాచి, బీరువాల్లో దాచి, ఇంట్లో దాచి అలా చూసుకుంటూ ఉంటాడనమాట. చివరికి ఏమవుతుంది? నాశం. నేను చెప్పానుగా ముష్టాడు సంగతి, జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర ముష్టాడు పాపం. వాడు బతికి ఆమె చివరికి అంతా సంపాదించాడు, గోని కొట్టే కట్టుకున్నాడు, ఆ కొబ్బరి చెప్పలు తిన్నాడు గుడి దగ్గర కొట్టినవి, లేకపోతే ప్రసాదం తిన్నాడు, అది కూడా వీలుంటే పాచిపోయినా తినేశాడు. చివరికి డబ్బు ఎవ్వరికీ లేదు, గవర్నమెంట్కి పోయింది. కనీసం గవర్నమెంట్కి వెళ్ళింది అనుకోండి, ఒక్కోసారి అది వెళ్ళదు, తగలడిపోతుంది. కాబట్టి అయితే దానం లేదా భోగం, మూడవది నాశనం. ఈ మూడే ధనము యొక్క లక్షణములు. జ్ఞానులు మొదటి మార్గం ఎంచుకుంటారు, మధ్యములు మధ్య మార్గం ఎంచుకుంటారు, అధములు చివరి మార్గం ఎంచుకుని ఎందుకు పనికిరాకుండా పోతారు. పూర్వజన్మలో చేసిన మహాదానం ఉన్నదే, ఆ దానం ఈ జన్మలో అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. భోగం వల్ల ఏమవుతుందంటే శరీరం రోగానికి గురి అయిపోతుంది కొంతకాలానికి. భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయండో. 24 గంటలు ఏసీలో కూర్చుంటే లోపల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అందుకే ఎండలో తిరగాలి, నడవాలి. అమ్మయ్య బాగుంది కదా ఇక్కడే గురువుగారు ఏసీ పెట్టేసి ఉపన్యాసం పెట్టేస్తే మనం ఇక్కడ కూర్చోవచ్చు 24 గంటలను, కాసు పులిహార లోపలికే తెచ్చుకు తిందాం, మళ్ళీ పడుకుందాం అనుకుంటే చివరికి మీ శరీరం ఏమైపోతుందన్నమాట, ఎందుకు పనికి రాకుండా పోతుంది. వాహనాలు ఉన్నాయి కదా అని 24 గంటలు కారుల్లోనే తిరుగుతూ ఉంటే లెట్రిన్లో కూడా ఆటోలోను రోప్వేలోనూ వెళ్ళడం మొదలు పెడితే కాళ్ళు గుంట్లు పడిపోయి ఎందుకు పనికి రాకుండా ఏనుగు శరీరం వచ్చి పొట్టొచ్చి కదలలేక చివరికి నశించిపోతాడు. అందుకే మీ గురువుగారికి ఎక్కువగా నడవడం ఇష్టం. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు నడవటమే. కాశీ వెళ్ళామంటే ఈ ఘాట్ నుంచి ఆ ఘాట్ దాకా తెరగా నడుస్తూ ఉంటాను, వీలున్నందరూ పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అందువల్ల శరీరం మన మాట వింటుంది, సులభంగా ఉంటుంది. శరీరం ఎంత వ్యాయామానికి అలవాటు పడితే అంత ఆరోగ్యం శరీరానికి వస్తుంది. శరీరం సులువుగా ఉంటుంది, చులకనగా ఉంటుంది, మనం చెప్పినట్టు వింటుంది. ఎన్ని పర్యాయాలు నడిచారండి మాతో పాటు ఆ రోజుల్లో చాలామంది ద్వారకా తిరుమల, వాళ్ళంతా ఇప్పుడు బాగుపడ్డారు. భక్తితో నడిచిన వాడు, ఏదో కోరికలతో వచ్చిన వాడికి ఆ కోరికలు మాత్రమే తెలియనుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా భోగం ఎక్కువైతే రోగం వస్తుంది. ఎక్కువ తిండి తిన్నావు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, దాంతో పొగరు తగ్గిపోతుంది. చివరికి వగరు తప్ప నీకు షుగర్ తినే అవకాశం లేకుండా చేస్తాడు భగవంతుడు. అస్సలు కదలకపోతే, అసలు కదిలే అవకాశం లేకుండా శరీరం మీద విరక్తి కలిగేలా చేస్తాడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, గుణే కలభయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం, వైరాగ్యమేవ అభయం. ఎక్కువ భోగాలు అనుభవిస్తే రోగ భయం పట్టుకుంటుంది, భోగాల్లో రోగం ఉందన్నమాట. రెండోది ఏంటి, మంచి గుణవంతుడు అనుకుందాం ఒక వ్యక్తిని, నేను సద్గుణాలు కలిగిన వాడిని, నాకెవరి వల్ల భయం లేదనుకోవడానికి వీలేదు, వీడంత గుణవంతుడైనా ఇటువంటి వాడికి నీచుడి వల్ల భయం ఉంటుంది, వీడు మంచివాడని పేరు తెచ్చుకుంటున్నాడని పడగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారండో. అందువల్ల ఉత్తములకి నీచుల వల్ల పాపాత్ముల వల్ల భయం ఉంటుంది. పాపం జింక తన మానాన్ని తను బతుకుతోంది, అయితేనే సింహం దాని మీద పడి చీల్చి చెండాడి తినేయటంలో దాని మంచితనం దానికి శత్రువు అవుతోంది. అకారణమైన శత్రుత్వం అంటారు దాన్ని. కాబట్టి గుణవంతులకి దుర్మార్గుల భయం ఉంటుంది, క్షుద్రులు నీచులు అల్పుల వల్ల భయం ఉంటుంది. విత్తే నృపాలాద్ భయం, డబ్బు ఎక్కువైపోతే గవర్నమెంట్ భయం, డబ్బు పెరిగే కొద్దీ ట్యాక్సులు ఎలాగ ఎక్కడదామా ఏమిటా. నాకు తెలుసున్న ఒక ఆయనకి వాళ్ళ అమ్మాయి ఒక 5 కోట్లు వేస్తాను అదిట, బాబాయ్ నాకు 5 కోట్లు ఏమవుతుంది, ఇవాళ 5 కోట్లు వేస్తావు ట్యాక్స్ యావత్ జీవితం నేను కట్టుకోవాలి, నీకు పుణ్యం ఉంటుంది నాకు డబ్బు అవుతున్నాడు ఆయన ఆడిపోయి. అవునా, ఎందుకంటే డబ్బు పెరిగితే ఈ ట్యాక్సులు కట్టలేక తావాలి. ఎప్పుడు ఎవడు గొడవ చేస్తాడో తెలియదు, ఓ పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వ్యాపారాలు సంపాదించే వాళ్ళందరికీ రోజు భయం, ఎవడొచ్చి దాడి చేస్తాడో, దొంగడొచ్చి పట్టుకుపోతాడేమో అని భయం. లేదా ఇలా ఏసీ రూమ్ కట్టేసిపోయి ప్రపంచానికి ప్రవచనం అందిద్దామంటే ఎవడు కట్టకుండా పోతాడో, ఈ ట్యాక్స్ అంతా మనం కట్టుకోవాలి, ఈ కరెంటు బిల్లు అని నాలంటాడు భయం. మళ్ళీ అదో గొడవ, మళ్ళీ నానెత్తి మీదే పడతారు కదా ఇది. కాబట్టి ఏదైనా మొత్తం మీద డబ్బు దగ్గర భయం ఉంది, ప్రభుత్వ భయం ఉంది, మహారాజు భయం ఉంది. శాస్త్రీయ వాద భయం, మంచి శాస్త్రాలు చదువుకున్న పండితుడికి ఎవడో వచ్చి ఓడిస్తాడేమో అని భయం. శాస్త్రం చదువుకున్న వాడిని వాదించి అందులో పడగొట్టేందుకు ఎవడో ట్రై చేస్తాడు, కాబట్టి పండితుడికి ఇంకోడెవడో వచ్చి వాదించి ఓడిస్తాడేమో, వాడికంటే నేను తక్కువైపోతానేమో అనే భయం వాడుకుంటుంది. ఆ తర్వాత బలే రిపు భయం, మంచి బలవంతుడు ఉన్నాడు ఒకడు అనుకుందాం, మైక్ టైసన్ లాంటి వాడికి కూడా మైక్ వల్ల భయం ఉంటుంది, ఎంత బలవంతుడికైనా ఇంకో శత్రువుల భయం ఉంటుంది. దుర్యోధనుడికి భీముడు అంటే భయం ఉంది, భీముడికి ఎవడ భయం లేదనుకోండి, ఆయన చచ్చేదాకా ధైర్యంగా ఉన్నవాడు ఆయన ఒక్కడే, కానీ ఎప్పుడు శత్రు భయం ఉంటూనే ఉంటుంది బలవంతుడికి. ఏమో ఇంకో బలవంతుడు వచ్చి మన మీద పడతాడేమో, మనల్ని చంపుతాడేమో అనే భయం ఉంటూనే ఉంటుంది. అందువల్ల బలవంతుడికి శత్రు భయం ఉంటుంది. రూపే జరాయా భయం, నాలా ఎవడో మంచి అందంగా ఉన్నాడు పుట్టినప్పుడు, అలాంటి వాడికి ఏమో రేపొద్దున జర ముసలితనం వస్తుందేమో, ముసలితనంలో అందం పోతుందేమో అని వ్యంగ్య అనమాట. ముసలితనం అంత భయంకరం రోట్లేదు కదా, నల్లగా నిగనిగలాడుతున్న జుట్టు తెల్లబడిపోతుంది, ఈ జుట్టుని నల్లబరుచుకోవడానికి రంగులు వేసి దానివల్ల రోగాలు వచ్చి మళ్ళీ మధ్యలో మంతి ఇంకా దరిద్రంగా ఉంటుంది, అది నెత్తేమో తెల్లగా ఉండి మూతి ఇంకో రకంగా ఉండి లేక నల్లగా ఉండి ఇది తెల్లగా ఉంటే ఎన్ని రకాల బాధలు, ముడతలు పడిపోతూ ఉంటాయి, బుడతలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. పైగా ఎంత గొప్పవాడికైనా తాత అంటే మహాబాధ వచ్చేస్తుందిట, అందుకే నేను ఒకసారి అవధానంలో రాశానమాట, మూతియు తలయును కల ధౌతమయములైన కాని దళితము దంతం వ్రాతమ్మైనను గాని తాతాయను మాట ఈట తాకవును గదా. నీ మూతంతా తెల్లబడిపోయినా తలంతా తెల్లబడిపోయినా ఈ దంతాలన్నీ ఊడిపోతున్నా ఎవడైనా వచ్చి తాత అన్నాడు అనుకోండి, మన ఇంట్లో మనవలు అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ బయట వచ్చి తాతగారు అన్నారంటే ఒళ్ళు మండిపోతున్నాడు, నేను ఎప్పుడూ తోతున్నాం ఇంకో యంగ్ అంటారు పాపం. అలాగా ప్రతివాడికి ఈ తాత అనే మాట ఈటి తాకు, ఈటితో పొడిచినంత బాధ కలుగుతుందట. కాబట్టి వార్ధక్యం అదో బాధ, అందం పోతుంది నడవలేరు పూర్వంలాగా, చూసిన వాళ్ళంతా రాగానే ముందు తాతగారు అనేసరికి ఎంత చికాకు వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు కనబడ్డా అనుకోండి తెల్లగాను, బామ్మగారు అంటే నేను నీకు బామ్మన, ఏం వరసనిది అనిపిస్తుందా లేదా. కాబట్టి రూపమునకు ముసలితనం భయం ఉంది, ముసలితనం వల్ల రూపం పాడైపోతుంది. మానే దైన్య భయం, నేను అభిమానిని, ఎవడి దగ్గర చెయ్యి చాసను టీవీగా బతుకుతాను అనుకున్నవాడు ఉంటాడు, వాడికి కూడా కర్మగాలి ఎవడి దగ్గరైనా అడుక్కోవలసిన కర్మ రావచ్చు. మహానుభావులు ఎంతోమందిని చూసాం కదండి, ఈ డబ్బు సంపాదించకపోవటం వల్ల పక్కవాడి దగ్బ్బరికి అప్పుకి వెళ్ళడమో లేకపోతే సొంతీలు లేక బాబు ఒక ఇల్లు ఇప్పించండి నేను అద్దెచ్చుకుంటామండి అని బతిమాలుకునే కర్మయోగం పట్ల వాడు అభిమానధనుడు, చెయ్యి చాచకూడదనుకున్నాడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యి చాచాడు. కాబట్టి మానికి తనను తాను గౌరవంగా చూసుకునేవాడికి దైన్య భయం ఉంది, దీనత్వ భయం ఉన్నది. ఇక అన్నిటికంటే మహాభయంకరం కాయే కృతాంతాద్ భయం, శరీరానికి యముడి భయం ఉంది, ఇంక ఏ భయం లేదనుకుందాం. ఒక్కొక్కళ్ళు ముసలాళ్ళైనా అందంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళకి గుణాలు ఉన్నాయి, చెడ్డవాడి భయం లేదు, బలం ఉంది శత్రు భయం లేదు, డబ్బు ఉంది గవర్నమెంట్ భయం లేదు, అభిమాని దైన్య భయం లేదు, శాస్త్రం చదువుకున్నాడు వాద భయం లేదు,
భోగాలు ఉన్నాయి, రోగ భయం లేదు. ఎన్ని భోగాలు అడుగుతారో కొంతమంది రోగం రాదండి బాబు. యావత్ జీవితం తెగ తింటారా, ఇష్టంతో తిరుగుతారా, వాడికి రోగం రాదేమిటో మరి. మంచి వంశంలో పుట్టిన వాడికి ఈ వంశం పాడైపోతుందనే భయం లేదు. కులే చ్యుతి భయం అన్నారు కదా, మంచి కులంలో పుట్టిన వాడికి కూడా ఆ వంశాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరిని ఇంట్లో వస్తారేమో, ఈ పిల్ల దిక్కుమాలింది ఎవరిని పెళ్లి చేసుకుంటుందో, పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లల్ని ఇంకొక కులానికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే చాలామందికి లోపల గజగజలాడిపోయి బాధ కలుగుతుంది. అయ్యయ్యో ఎటువంటి వంశం అనిపిస్తుంది. అది మంచో చెడ్డో పక్కన పెట్టండి, ముందు కులం చ్యుతం అయిపోయింది కదా అనిపిస్తుంది. తర్వాత ఈ సాంకర్యం వల్ల నరకానికి పోతామేమో అనే వెంగోటి అనిపిస్తుంది. ఈ రకరకాల వెంగలు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏమీ లేకు అన్నీ బాగున్నాయి అనుకున్నవాడికి శరీరానికి యమభయం ఉంటుంది. కాయే కృతాంతాత్ భయం, కాయమునందు శరీరమునందు కృతాంతాత్ యముని వలన భయం, అక్కడ అస్థి ఉన్నదని చెప్పాలన్నమాట. ఈ శరీరానికి యమభయం ఉంది. యముడి భయం లేనివాడు ఎవడు ఉంటాడు? నేను ఎల్లవేళలా ఇలాగే ఉంటానని మన కళ్ళ ముందు ఎంతోమంది అనుకున్నారులేండి పాపం. అలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు పాపం. రాత్రికి పేకాటాడి అర్ధరాత్రి గుండిపోటో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. హాయిగా విమానంలో పెడుతూ విమానం ఢామ్ అని పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? హెలికాప్టర్లో పెడుతూ కుప్పకూలిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? యాక్సిడెంటుల్లో చచ్చిపోయిన వాళ్ళు, ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళు, ఫ్యాను నెత్తి మీద పడి చచ్చిన వాళ్ళు, బాత్రూములో కరెంటు షాక్ తిని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి శరీరమునకు మృత్యుభయం ఉంది, యమభయం ఉంది. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, ఈ లోకంలో సమస్త వస్తువులు భయంతో కూడినవే, భయము లేని వస్తువు లేదు. మరి ఏమిటి భయం లేనిది? వైరాగ్యమేవ అభయం, భయం లేనిది ఒక్క వైరాగ్యమే. ఏ కోరిక లేని వాడికి భయం ఏమిటి? చచ్చిపోతాననే భయం లేదు, డబ్బులు లేవనే వెంగ లేదు, హాయిగా సుఖంగా ఏ వస్తు వ్యామోహం ఏ వ్యక్తి వ్యామోహం లేకుండా తిరిగేవాడికి భయం ఏమిటండి? రోడ్డు మీద గోచిగొడ్డ పెట్టి తిరుగుతాడు వాడికి ఏం పేచీ ఉంది? ఒకవేళ వాడు గోచిగొడ్డ ఎవడని ఎత్తుకుపోతే పేచీ మనకు, కానీ వాడికి ఏం లేదు, వాడికి ధైర్యమే. కాబట్టి గోచిపాతరాయుడుకున్న సుఖం లేదు. కౌపీనవంత కలు భాగ్యవంత, గోచిగొడ్డ కట్టుకున్నవాడే నిజమైన భాగ్యవంతుడు అన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ ధన భయం, అనేక రకాల భోగాలు భయాలు ఉన్నాయి. అందుకని జ్ఞానులు ఏం చేయాలి? దానమైనా చేయాలి డబ్బు, లేదా భోగం అనుభవించాలి, దానివల్ల ఏదో ఈ జన్మలో సుఖపడతాడంతే. ఈ రెండు చేయని వాడి డబ్బు నాశం, సర్వనాశనం అవుతుంది. కానీ ఉత్తమోత్తమ మార్గం మాత్రం దానమే. అటువంటి దానం చేసి ఈ జన్మలో సంపాదలు పొందినటువంటి మహానుభావుడు నువ్వు. నీ పూర్వజన్మ రహస్యం అందుకే చెబుతున్నా, నువ్వు చేసుకున్న ఒక మహాపుణ్యం ఉన్నది పూర్వజన్మలో నీకు. నీ పూర్వజన్మలో నీ పేరు దుర్బలుడు, మీ తల్లిదండ్రులు నీ శరీరాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. నువ్వు నిజంగా దుర్బలంగా ఉండేవాడివి, బలము తక్కువగా ఉంటే దుర్బలుడు అన్నారు. అందువల్ల వీడికి బాగా దౌర్బల్యంతో ఉన్నాడు. ఏమంటే ఇది ఒక సంస్కృతానికి గొప్ప సుఖం ఉంది, దుర్బలస్య భవ దౌర్బల్యం, దౌర్బలస్య భవ దౌర్బల్యం. దోహో అంటే చెయ్యి, చేతిబలం బాహుబలం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని దౌర్బలుడు అంటారు. ఒకసారి మా ప్రభాకర శర్మ గారిని, మీ పేరు దౌర్బల ఇంటి పేరు కానీ మీరు దుర్బలులు అంటే దౌర్బల్యం సమానమే అన్నారు ఆయన. కారణం ఏమిటి? దుర్బలుడి యొక్క లక్షణము దౌర్బల్యమే, దౌర్బలం కలిగిన వాడి లక్షణము దౌర్బల్యమే. దౌర్బల్యం అంటే అయితే వాడు దౌర్బలుడై ఉండాలి లేదా దుర్బలుడై ఉండాలి. అలాగే సౌకర్యం, సోకరము అంటే పంది, సోకరస్య భావ సౌకర్యం, సౌకర్యం అంటే పంది లక్షణం. సౌకర్యం అంటే ఇంకోటి ఏమిటి? సుకరస్య భావ సౌకర్యం, సుఖంగా ఉండే భావం కూడా అన్నమాట. ఇప్పుడు మీరంతా హాయిగా గురువుగారి ధర్మాన కుర్చీలో కూర్చున్నారు, చల్లగా గాలి తగులుతోంది, పురాణం వినగలుగుతున్నారు, అయ్యాక కాస్తో కోస్తో మంచి పులిహారో దలిహారో ఏదో ఒకటి ప్రసాదం తింటున్నారు, ఇదంతా సౌకర్యమే. అలా కాకుండా బయట పందులు తిరుగుతున్నాయే, ఆ పంది లక్షణము సౌకర్యమే. కాబట్టి భాష సమయాన్ని బట్టి గ్రహించాలి. అందుకే మనకి భాగవతం సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు చచ్చిపోగానే ఏమన్నాడు? నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుణుడు, బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు, వానిన్ మహాసౌకర్యాంగముదాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధిల్చిపోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. నాకు తమ్ముడు, మీకు స్నేహితుడు, యుద్ధరంగంలో ఆరితేరినవాడు, తన బాహుపరాక్రమంతో దేవయక్షుల్ని జయించిన వాడు ఆ హిరణ్యాక్షుడు. అటువంటి వాడిని మహాసౌకర్యాంగము దాల్చి, ఇక్కడ సౌకర్యం అంటే సోకర లక్షణం, పెద్ద వరాహరూపం ధరించి దానవవధూ సౌకర్యముల్ నీరుగా. ఈ దానవ స్త్రీల యొక్క సౌకర్యం, వాళ్ళు హాయిగా సౌభాగ్యంతో ఉన్నారే, ఆ సౌభాగ్యాన్ని బూడిది చేసి చంపిపోయాట. చూసారు ఒకే శబ్దం రెండు చోట్ల ఎంత చమత్కారం చేశాడో. అక్కడ మహాసౌకర్యాంగం, దానవవధూ సౌకర్యములు. అది కౌలు గొప్పతనం, పాండిత్యం బాగా ఉంటే అలా ఏదైనా రాయగలుగుతారు. అందువల్ల ఎందుకు చెప్తున్నామంటే, పూర్వజన్మలో ఈయన దుర్బలుడు, అందువల్ల దౌర్బల్యం ఎక్కువగా ఉండేది. సాటి వాళ్ళంతా దౌర్బలులు, వాళ్ళు దౌర్బల్యం ఉన్నవాళ్ళే, మంచి బాహుబలం ఉన్నవాళ్ళు. వాళ్ళు వీడిని రోజు తిట్టేవారు, కొట్టేవారు, ఆటల్లో ఎత్తి విసిరేసేవారు. అప్పుడు ఇతడు బాధపడ్డాడు, క్షత్రియ వంశంలో పుట్టాను, దురదృష్టవశాత్తు బక్క చిక్కని శరీరంతో పుట్టాను, దుర్బలుడు అయిపోయాను నేను. మా నాన్న కూడా తగిన పేరు పెట్టాడు దుర్బలుడు అని. సాటివాళ్ళు రోజు ఏడిపిస్తున్నారు, ఈ బతుకు బతకడం కూడా ఓ బతుకేనా అనిపించింది. పరుల అవమానాలు తింటూ సంపద లేక బలము లేక రాజవంశంలో పుట్టిన వాడికి ఏం సుఖం ఉంటుంది అని బాధ కలిగి, తన 8వ ఏట ఇల్లు వదిలి అడవిలోకి పారిపోయాడు. అరణ్యంలో అలా తిరుగుతూ 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 యమునా నదీ తీరంలో కాళింది అని ఒక మడుగు ఉన్నది. కాళింది అంటే యమునేనండో, గుర్తుపెట్టుకోండి. కాళింది అంటే యమునా నదికి మరో పేరు. సూర్యుడికి సంన్యాదేవి వల్ల వైవస్వత మనువు యమధర్మరాజు గారు, ఆ తర్వాత యమునా నది పుట్టారు. ఆ యమున నదిగా మారింది, ఆ యమునకే కాళింది అని పేరు. కాకపోతే మడుగని ఎందుకంటామంటే, నదిలో ఒక్కో చోట బాగా లోతైన గొయ్యి ఉంటుంది. వేసవకాలంలో నది ఎండిపోయినప్పుడు ఈ గోతిలోనే ఒక నుయ్యి లాంటివి తవ్వేవారు, ఆ నూతిలోంచి నీళ్లు తోడుకునేవారు. మళ్ళీ నీళ్ళు వచ్చేసరికి ఈ గొయ్యి అలా ఉండిపోతుంది లోపల. అందుకే నదుల్లోకి దిగేవాళ్ళు జాగ్రత్తగా దిగాలి, చూసుకుని దిగాలి, లేకపోతే అడుగున పెద్ద అగాధమైన లోతైనటువంటి ప్రాంతం ఉంటుంది. అలా నదుల్లో లోతుగా ఉన్న ప్రాంతాన్ని మడుగు అంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని కాళింది హ్రదం అంటే యమునలో ఉన్న ఒక పెద్ద లోతైన చెరువు. వేసవకాలంలో యమునలో పెద్దగా నీరు ఉండదు, అప్పుడు మన యువతలను చవతలకి మోకాళ్ళ లోతైన నీళ్ళలో నడిచి వెళ్ళచ్చు. అదే వర్షాకాలం వస్తే ఆ ఉధృతం చూస్తే శరీరం వణికి వచ్చేస్తుంది అనమాట. ఆకాశం అంత ఎత్తులే ప్రవహిస్తుంది ఆ నీరు. శ్రావణ మాసంలో ఆ నదిని చూస్తే హడలెత్తిపోతాం మనం. మరి ఉత్తర రోజుల్లో హాయిగా వెళ్ళిపోతాం అందులోంచి. అందువల్ల ఎందుకు చెప్తాను నేను ఇది, అక్కడ ఈ కాళిందిలో ఒక మడుగు ఉన్నది, మంచి అద్భుతమైన మడుగు. ఇప్పటికీ ఆ మడుగు ఉన్నది. మీరు నాతో చాలాసార్లు బృందావనం వచ్చారు, ఏ అప్పుడు ఇళ్లలో కూర్చోడే కాకుండా మీలో కొంతమంది బృందావనం వచ్చారు, చక్కగా బృందావనంలో భాగవ సప్తాహం విన్నారు. 3 సార్లు 4 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి కూడా రాకుండా ఇంట్లో కూర్చుని సుఖంగా ఇదే బృందావనం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బృందావనంలో ఇప్పటికీ కదంబ వృక్షం కడిమి చెట్టు విరిగిపోయి ముక్కలైపోయిన కొంత భాగం నిలబడింది. దాని మీదే ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణ అనంతరం వస్త్రాలు దాచాడు. క్రమంగా శిథిలం అయిపోయి గాలివానలు కొట్టుకుపోయి చిన్న మొక్క మళ్ళీ తిరిగి మొలిచిందనమాట. ఇది పెరగడానికి కొంతకాలం పడుతుంది. వేల సంవత్సరాలుగా ఉన్న చెట్టు కూలిపోయింది. కానీ ఈ చెట్ల కొన్ని గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన దొడ్లో చూడండి, ఆ జమ్మి చెట్టు నరికేసిన కింద నుంచి పక్క నుంచి మళ్ళీ లేచి చిగుళ్ళు కొత్తగా తయారైపోతుంది. అలా తయారై చెట్టు పెరిగింది. ఆ చెట్టుకి ఓ పక్కన ఈ హ్రదం, అలాగే అఘాసురుడి వృత్తాంతం, అఘాసురుడిని చంపినటువంటి స్థలం, దాన్ని రమణ్ రేతి అంటారు. బృందావనంలో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమంటారు, రమణ్ రేతి అనగా ఇసుక స్థలం. అందులో రమణుడు అంటే గోపికారమణుడు కృష్ణుడు అనమాట. హిందీ వాళ్ళు ఉత్తి రమణ్ అనే పిలుస్తారు. ఆ మహానుభావుడు అఘాసురుడిని చంపాక చద్దన్నం తిన్న చెరువు ఉందండి, అక్కడ అద్భుతమైన చెరువు కట్టేశారు ఈ మధ్యకాలంలో. 2017 సంవత్సరంలో అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ బృందావనంలో భాగవతం చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళాం. ఎంత పెద్ద చెరువు కట్టారో, కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోల లతా వితాన విహరత్ కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయిజ కణా సారంబు కాసారమున్ అని పోతన గారు పద్యం రాసిన ఆ కాసారం అద్భుతంగా తయారు చేశారు. ఆ రోజుల్లో అందులో తామర పువ్వులు ఉండేవి, ఇప్పుడు కొలను కింద తయారు చేశారు కనుక అన్ని మార్బుల్స్ వేసి మంచి మెట్లు తయారు చేసి పెట్టారు. 2 పెద్ద పెద్ద చెరువులు అనమాట. ఆ చెరువులో హాయిగా స్నానం చేయొచ్చు. దాదాపు 500 ఎకరాల చెరువు తయారు చేశారు మళ్ళీ అక్కడ. యమునా నది జలం అందులో ఎప్పటికప్పుడు నింపుతూ ఉంటారు. ఎంత బాగుంటుందండి ఆ స్థలం. ఆ స్థలాలు చూడాలి. అక్కడ రాత్రిపూట ప్రతిరోజు 12 గంటలకి ఇంతంత పొదలు ఉంటాయి. ఆ పొదలు మామూలు చెట్లు కావండో చీకటి చెట్లు, తమాల వృక్షం అంటాం సంస్కృతంలో, తెలుగులో చీకటి చెట్టు. ఆ పొద కిందంతా కటికి చీకటి ఉండటం వల్ల దాన్ని చీకటి చెట్టు అని తెలుగులో అంటాం, సంస్కృతంలో తమాల వృక్షం అంటాం. ఆ చెట్ల కింద రకరకాల స్వీట్లు పెడతారు. తెల్లారేసరికి స్వీట్లన్నీ సగం సగం తినేవి ఉంటాయి. అక్కడికి ఎవరు వెళ్ళరు. రాత్రిపూట స్ట్రిక్ట్గా అమలు చేసి బయట నుంచే చూస్తారు, కానీ లోపలికి అడుగు పెట్టరు. ఆ పొదల్లోంచి గానం వినపడుతుంది కొంతమందికి, తిరుగుతున్నట్టుగా అందెల రవళులు వినపడుతూ ఉంటాయి. ఎంత అద్భుతమైన దృశ్యం అది. మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ ఇత్తం నందనిదేశతశ్చలితయో ప్రత్యధ్వకుంజద్రుమం రాధామాధవయోర్జయంతి యమునాకూలే రహకేలయః. మహానుభావుడు భక్తజయదేవుడు కళ్ళ ముందు దృశ్యం చూసి రాసిన శ్లోకం ఇది. ఒక రోజున నందుడు కృష్ణుడిని తీసుకుని, ఈ కృష్ణుడికి ఇంకా ఇప్పుడు 3 ఏళ్ళే ఉన్నాయి, పరమపుణ్యుడు, పుణ్యాత్ముడు వీడు, భయపడుతున్నాడు. చీకటి అంటే ఆకాశమంతా నల్లని మబ్బులు అలుముకున్నాయి. మేఘై మేదురం అంబరం, అంబరం ఆకాశం మేఘములతో దట్టంగా అలుముకుని చీకటితో కనపడుతున్నది. వనభువ శ్యామాస్తమాలద్రుమై, ఇది ఈ తమాలద్రుమాల కింద నుంచి చీకటి రావటం వల్ల ఈ ప్రాంతమంతా కటిక చీకటి ఆవరించింది. ఓ పక్కన ఆకాశంలో మబ్బులు గమ్మాయి, మరో పక్కన చీకటి చెట్ల నుంచి చీకటి వస్తోంది. వెరసి ఈ భూమండలం అంతా, బృందావన ప్రాంతమంతా కటిక చీకటితో నిండిపోయింది. రాధ కృష్ణుడు భీరుహు పిరికాడు, కృష్ణుట్టు పిరికివాట. తండ్రికి కొడుకు గొప్పతనం తెలియదు, అందుకని వీడు అమాయకుడు, పిరికివాడు, భయపడిపోతాడు. అందువల్ల ఈ చీకటిని చూసి ఎక్కడ భయపడతాడో నేను కంగారు పడుతున్నాను, నాకు ఇంకెక్కడ కొంత వ్యవసాయ పనులు ఉన్నాయి, ఈ పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళని రాధాదేవి చేతిలో పెట్టాట. అలాగే అన్నది రాధ ఆయన చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది. హఠాత్తుగా కృష్ణుడు కాస్త 5 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉన్నటువంటి కుర్రవాడు పెద్దవాడైపోయాడు, పరమసుందరాకారుడు అయిపోయాడు. కొంతసేపటికి పనులు ముగించుకుని నందుడింటికి వెళ్ళిపోయాడు. కానీ కృష్ణుడు రాలేదు, రాధ రాలేదట. ఇదేమిటి, ఎప్పుడో పంపాను, వాళ్ళ తర్వాత నేను 4-5 గంటల తర్వాత వచ్చాను, వాళ్ళిద్దరూ చీకట్లో ఏమైపోయారని చూస్తే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఆ రమణరేతి ప్రాంతంలో ప్రతి పొద నలిగిపోయే ఉంది, ఎక్కడ చూసినా రాధామాధవులు పాడుకుంటూ తిరుగుతున్నారట. నారి నారి నడుమము రారి అన్నట్టుగా, ఇటో స్త్రీ ఇటో స్త్రీ, మధ్యలో కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక. ఆ అపూర్వమైన రాసక్రీడలు చూచి నందుడు పరవశించిపోయి, ఇంత సర్వవ్యాపకుడు, అనేక రూపములతో ఉండే పరమాత్ముడా నా కొడుకు అనుకున్నట్ట. అంత అద్భుతమైన శ్లోకాలు అవి. ప్రత్యధ్వకుంజద్రుమం, దారిలో ఉన్న, అధ్వము అంటే దారి, ప్రత్యర్థ ప్రతి మార్గంలో ఉన్న, కుంజ పొద, ద్రుమం చెట్టు, ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడుతున్నాడు. అలా విహరిస్తున్న రాధామాధవులకు జయం కలుగుగాక అన్నాడు ఆయన. అసలు ఏమి అద్భుతమైన భావనలు, ఎంత అద్భుతమైన భాష! ఆ మహానుభావులు కారణజన్ములు కాబట్టి వాళ్ళంతలా ఊహించి రాశారా అని కొందరు అడిగారు. ఊహించి రాయలేదు, చూసి రాశారన్నా నేను. కళ్ళారా చూసి రాశారు వాళ్ళు. ఇంతకీ ఇది ఎందుకు చెప్తాను, ఆ రమణరేతిలో రాత్రిపూట ఎప్పటికి కూడా అక్కడ రాధామాధవులు తిరుగుతూనే ఉంటారు ఆ బృందావనంలో. అందుకే అక్కడికి వెళ్ళేవాడు ఊరికే తినడం పడుకోవడం, ఇడ్లీ తినడం, కా అవి తాగడం, రోజు ఇడ్లీ అయినా కా ఉప్మా చేయండి అనడం, ఈ దిక్మాల కోరికలు విడిచిపెట్టి తిరగండి, భక్తితో తిరగండి. ఆ ప్రాంతంలో కాసేపు కూర్చోండి, ఆ ఇసుక నెత్తి మీద రాసుకోండి, శరీరం ధన్యమవుతుంది. ఇవన్నీ పరమ పవిత్ర ప్రాంతాలు ఇంకా అలా ఉన్నాయి. ఎంతమంది మహాత్ములు అక్కడికి వస్తారో తెలిసినా ఆ వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కటిక నేల మీద పొర్లిగింతలు పెడుతూ మొత్తం బృందావనం అంతా తిరుగుతారు. దాన్ని పొల్లు దండాలని అంటామే మనం, ఆ పొల్లు దండాలు పెడతారు. అంగప్రదక్షిణాన్ని గుళ్ళో చేయటమే పెద్ద కష్టం మనకి. అటువంటిది మొత్తం బృందావనంలో అన్ని మైళ్ళు వాళ్ళు ఊహించారు, అన్ని మైళ్ళు కూడా వాళ్ళు అలా పొల్లు దండాలు పెట్టుకుంటూ తిరుగుతారు. ఒక్కొక్కసారి 40 రోజులు అలా తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని, బృందావనం మొత్తం 12 మైళ్ళు ప్రాంతం. ఆ 12 మైళ్ళ ప్రాంతమే పవిత్ర ప్రాంతంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆ 12 మైళ్ళు కూడా 6 క్రోసుల ప్రాంతం కేవలం అలా దొల్లుకుంటూ తిరుగుతారు కొంతమంది. రోజుకు 1-2 మైళ్ళు 1 మైలు పెట్టుకుంటారనమాట. ఎక్కువ శరీరం నొప్పి పెడితే ఒక్కొక్క రోజుకి 1/2 మైలు 1/4 మైలు చొప్పున తిరుగుతారు. అక్కడ ఉమ్ముందా ఇంకోటి ఉందా చూసుకోరు, అలా గోనె వేసుకుని తిరిగేస్తారు పాపవాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తిరుగుతారు. వాళ్ళు ధన్యాత్ములంటే అలాంటి పవిత్ర ప్రదేశమైన బృందావన ప్రాంతంలో ఒకప్పుడు తర్వాత కాలంలో కాళీయుణ్ణి కృష్ణుడు మర్దనం చేసినటువంటి ప్రదేశంలో సౌభరి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. సౌభరి పరమ వైరాగ్య సంపన్నుడు. ఆయనకి అసలు పెళ్లి మీద వ్యామోహం లేదు. అందుకే యమునా తీరంలో ఈ హ్రదంలో లోతైన మడుగున్న ప్రాంతం దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని రోజు ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్ర జపం చేసుకుంటూ కృష్ణుడిని ఉపాసించేవాడు. ఆయన గొప్పవాళ్ళకు కూడా కర్మయోగం ఏదో ఒక మళ్ళీ లంపడం తగులుతూ ఉంటుంది. మహాత్ములు వైరాగ్యంతో బతుకుదాం అనుకుంటే ఆ వైరాగ్యం వాళ్ళ దగ్గర ఉంటుందా, ఉండనిస్తాడా పరమాత్మ? ఆ మడుగులో చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు. ఆ చేపల్లో కొన్ని ఆడ, కొన్ని మోగ. ఈ ఆడ చేపలకు ఒక మొగుడు ఉన్నాడు, ఆయన మత్స్యరాజు. ఈ చేపల రాజుగా రోజు వచ్చి తన భార్యలతో పాటు, మహానుభావ మీ కాళ్ళు కడుగుతామండి అని నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఆ నోటితో నీళ్లు ఆయన పాదాల మీద పోసి కాళ్ళు కడిగి వెళ్ళిపోతూ ఉండేవాట. చేపలు కూడా గురువుగారికి పాదపూజ చేసేయి, దిక్కుమాల మానవులు చేయట్లేదు. కానీ ఈ చేపల పూజలు అందుకుంటూ వాటిని దీవించేవాడు ఆయన. కొంతకాలానికి ఈయన పరిస్థితి ఏమైపోయింది తెలిసిన, మొదట్లో వద్దులేండి అన్నవాడు రోజు వచ్చేవాడు పూజ చేస్తూ ఉంటే. ఒక రోజున ఎప్పుడైనా వాడు రాకపోతే, ఇవాళ ఏమిటి మత్స్యరాజు గారు రాలేదు, నా కాళ్ళు కడగలేదు అనుకునేవాట. అంత అలవాటు అయిపోయాడు అనమాట. వాటి మీద ప్రేమ పెంచుకున్నాడు, బిడ్డల్లా చూశాడు వాటిని. రాజుగారిని, రాజుగారి భార్యల్ని, వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు గరుత్మంతుడు భూలోకానికి వచ్చాడు. మంచి ఆకలి వేసింది ఆయనకి. ఆ రోజు ఒక్క పాము కూడా దొరకలేదు. పాము దొరక్క ఆయన పరుగు పరుగుని వచ్చాడు. తీరా చూస్తే మడుగులో ఈ మత్స్యరాజు కనబడ్డాడు. ఆ చేపను చూడడంతో అమాంతంగా పట్టుకుని, అప్పటికే సౌభరిముని అడుస్తూనే ఉన్నాడు, వద్దు మా వద్దు వద్దు అంటూ ఉన్నా వినిపించుకోకుండా ఆకలి తట్టుకోలేక అమాంతంగా మత్స్యరాజుని పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. పాపం ఆ రాజుగారి భార్యలంతా ఏడవడం మొదలుపెట్టారు, మహర్షి మేము నీ భక్తులం, మా కళ్ళ ముందే మా భర్త నీ గరుత్మంతుడు మింగివేశాడు, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ బాధ అనగానే ఆయన పళ్ళు పటపట కొరికి, ఓరి గరుడా నీకు ఇదే నా శాపం, ఈరోజు నుంచి ఈ మడుగులో అడుగుపెట్టి ఎవరినైనా చంపదూచావా నీ తల 1000 వక్కలైపోతుంది, నిన్ను హరిహరాదులు కూడా కాపాడలేరని చెప్పించాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు ఆ మడుగులో అడుగు పెట్టడం మానేశాడు. ఈ శాపం కాళీయుడికి తెలుసు కాబట్టి అందులో దాక్కున్నాడు. అక్కడుంటే గరుత్మంతుడు చంపడు గనక. అప్పుడు ఆయన తర్వాత ఏం చేశాడు, ఈ ఆడ చేపలందరినీ తీసుకుని, చేపల్లారా గరుత్మంతుడు మింగిన మీ భర్తను తిరిగి ఇవ్వనుగానే నా తపశ్శక్తితో ఆ చచ్చిపోయిన వాడి ఆత్మని వైకుంఠానికి పంపుతున్నాను, ఆయనతో పాటుగా మిమ్మల్ని కూడా వైకుంఠానికి పంపరా అని అడిగితే వాళ్ళు అన్నారు, అప్పుడే వైకుంఠానికి వెళ్ళమండి, మేమందరం భూలోకంలో ఒక మహారాజు గారి కూతురుగా పుట్టి నీకు భార్యలమై నీకు సేవ చేసి ఆ తర్వాత అప్పుడు వైకుంఠానికి వెడతామండి అన్నారట. తథాస్తు అని భర్త గారిని వైకుంఠానికి పంపి ఈ చేపలన్నింటినీ ఒక రాజుగారికి కూతుళ్ళుగా మార్చి ఆ తర్వాత ఈ కథ అంతా ఇక్కడ అక్కర్లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పాడనమాట. వాళ్ళందరినీ వివాహం చేసుకుని 500 సంవత్సరముల పాటు వాళ్ళతో విమానంలో తిరిగాడు ఆయన. 500 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక రోజున సంధ్యావందనం చేసుకుంటానని బయలుదేరాడు. అప్పుడు భార్యలు అన్నారు, సంధ్యావందనం కొత్తగా ఇప్పుడు చేయటం ఏమిటండి అంటే, అవునండి ప్రతిరోజు పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల సంధ్యావందనం చేస్తానుగా అన్నట్టే. అప్పుడు వాళ్ళు నవ్వి, మీ సంధ్యావందనం మానేసి 500 ఏళ్ళు అయ్యింది, మమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీకు రాత్రి పగలనే తేడా మర్చిపోయి విమానంలో మాతో పాటు హాయిగా తిరుగుతున్నారు, ఈ భోగాలు అనుభవిస్తూ ఉంటే కాలం తెలియలేదు, ఇవాళే మీకు సూర్యోదయం గుర్తొచ్చిందా అంటే ఆయన నెత్తి నోరు కొట్టుకుని ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, 500 ఏళ్ళు సంధ్యావందనం మానేశానా, ఇంత స్త్రీలోలత్వంలో పడిపోయానా అనుకుని, సుందరీమణులారా అయ్యింది ఏదో అయ్యింది, మీకు ఇచ్చిన వరం ప్రకారం మిమ్మల్ని అందరినీ వైకుంఠానికి పంపేస్తున్నాను, ఇక మళ్ళీ నేను వైరాగ్యంతో తపస్సు చేసుకుంటాను అన్నట్ట అని వీళ్ళందరినీ వైకుంఠానికి పంపి మళ్ళీ ఆ చెరువు దగ్గర వటవృక్షం కింద కూర్చుని తపశ్శక్తి చాలా వరకు క్షీణించిపోయింది భోగాల వల్ల. ఇతరుల కోరికలు తీర్చడం వల్ల ఏమవుతుందన్నమాట, మన తపశ్శక్తి కొంత తగ్గిపోతూ ఉంటుంది. అందరికీ వరాలు ఇచ్చుకుంటూ పోతే అందరినీ కాపాడుతూ ఉంటే వీడి శక్తి తగ్గుతుంది. అందువల్ల తగ్గి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అలా తపస్సు చేసుకుంటున్న సౌభరి ముని దగ్గరికి ఈ కర్దముడు వచ్చాడు. కర్దముడి పూర్వజన్ముడు ఏమంటే పేరు అని చెప్పాం, దుర్బలుడు, అది మర్చిపోకూడదు. కర్దముడు అనే రాజుగారు సంపదలు అనుభవిస్తున్నాడు. ఆయన దగ్గరికి భృగు వచ్చాడు. నేనేం పుణ్యం చేయటం వల్ల నాకు ఈ సంపదలు వచ్చాయంటే, నీ పూర్వజన్మలో నువ్వు దుర్బలుడివి, క్షత్రియుడివి, నిన్ను అందరూ తిడుతూ ఉంటే నీ 8వ ఏట పారిపోయావు ఇంట్లోంచి, అడవిలోకి వెళ్ళావు, బృందావనం చేరావు, అక్కడ సౌభరి అనే ముని దగ్గరికి వెళ్ళావు. ఆ ముని పునస్తపస్సు చేస్తున్నాడు, మరలా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహర్షి, నేను పుట్టుకతోటే దుర్బలుణ్ణి, శరీరంలో ఓపిక లేదు, దానివల్ల అందరూ నన్ను అవమానం పాలు చేస్తున్నారు, అందువల్ల నన్ను నువ్వు రక్షించు, నాకు ఏదైనా తరణోపాయం చూపించు. తరణోపాయం అనాలి, తరుణోపాయం కాదు. బండభూతులు తెగ వాడేస్తూ ఉంటే విసుకొచ్చేస్తున్నట్టు. తరుణోపాయం అంటే తరుణ అంటే యువకుడు, యువకుడిగా ఉండే ఉపాయం. కానీ తరణము అంటే దాటుట అని అర్థం. సంసార తరణము అంటే సంసారమును దాటుట, సముద్ర తరణము అంటే సముద్రమును దాటుట. తరణోపాయం అంటే దాటే ఉపాయం, ఈ సంసారంలో నుంచి బయటపడే ఉపాయం చూపించు అన్నాడు. కష్టాలలో నుంచి బయటపడే ఉపాయం చూపించు అంటే, అప్పుడు ఆయన నవ్వి, ఇతపూర్వం కొంతమందికి అలాంటి ఉపాయం చూపించాను, దాంతో నాకు అపాయం వచ్చింది, ఉపాయమే అపాయమే నన్ను సంసారంలో గెంటింది. కాబట్టి ఈ జన్మలో ఇక ఎవరికీ సాయం చేయకుండా తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. మహర్షులు అవ్యాజ కరుణామూర్తులు, కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాలు చూడగానే వాళ్ళ హృదయం కరిగిపోతుంది, ద్రవిస్తుంది. నీ మనస్సు ఆర్ద్రమవుతుందని నాకు తెలుసు స్వామి, నేను నిన్ను వదలను, నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నాను. ముంచెతు, నన్ను విడిచిపెట్టదవుగాక, లేదా నముంచెతు, విడిచిపెట్టకుండా ఉందూగాక, నేను మాత్రం నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒకవేళ నీ పాదములు పట్టుకున్నా నీ మనస్సు కరగకపోతే, నీ కళ్ళ ఎదురుగుండానే ఈ యమునా నది యొక్క మడుగులో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తాను, తర్వాత నీ ఇష్టం అని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. ఇక్కడొస్తుంది గురువులకు బాధ. వాడు, నేను చావనైనా చస్తాను కానీ నీ పాదాలు విడిచిపెట్టను అని ఎంత గట్టిగా పట్టుకుంటే గురువుగారు పొమ్మన నిర్దయగా ఎలా అనగలుగుతాడండి పాపం, అవునా? జాలి వేసింది పాపం ఆయనకి. పాతయవా పాతాళే స్థాపయవా సకల శ్లోక సామ్రాజ్యే మాతః తవ పదకమలం నాహం ముంచామి నైవ ముంచామి. శంకరాచార్యుల వారు గొప్ప శ్లోకం రాశారు. అమ్మా, నువ్వు నన్ను పాతయవా పాతాళే, పాతాళంలో పారవేసిన, స్థాపయవా సకల లోక సామ్రాజ్యే, సమస్త సామ్రాజ్యానికి నన్ను మహారాజులు చేసిన, నువ్వు నన్ను పాతాళానికి అణగదొక్కినా లేక సకల లోకానికి ప్రభువుని చేసిన, నాహం ముంచామి, అహం నేను నా ముంచామి, నిన్ను విడిచిపెట్టను, నైవ ముంచామి, ఏమైనా విడిచిపెట్టను. నువ్వు నన్ను ఏం చేసినా, అమ్మా తవ పద యుగళం, నీ రెండు పాదాలని మాత్రం విడిచిపెట్టను అన్నాడు ఆయన. అంత గట్టిగా అమ్మని పట్టుకోవాలి. అదే ఇప్పుడు ఈ దుర్బలుడు చేశాడు. సౌభరి పొమ్మన్న విడిచిపెట్టలేదు పాదాలు. ఒరే బాబు, నన్ను ఎందుకు రే ఏడిపిస్తావు, నా దగ్గర ఏ శక్తి లేదురే బాబు, నేను నీలాగే తపస్సు చేసుకుంటున్నాను రా, నన్ను వదలరా అన్నాడు. అయినా వదలలేదు. నువ్వు మహాత్ముడివి అని నన్ను అనవద్దు, నేను మహాత్ముడి కాదు దురాత్ముణ్ణి, పనికిమాలిన వాణ్ణి అని వాణ్ణి వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. అయినా అతడు వదలలేదు. చివరికి జాలిపడ్డాడు సౌభరి. వద్దన్నా పొమ్మన్నా తిరస్కరించినా సరే నువ్వు మాత్రం నా పాదాలు పట్టుకొని వదలలేదు గనక నీ మీద జాలిపడ్డాను. నేను నీకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఆ మంత్రం భక్తి శ్రద్ధలతో నా ఎదురుగుండా కూర్చుని జపించు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఈ మంత్రం మహాగురు భక్తి కలిగిన వాడికే ఫలిస్తుంది. ఎక్కడైనా గురువు మీద రవ్వంత అనుమానం వచ్చిందా, ఆ క్షణమే నువ్వు పతనం అయిపోతావు. గురుభక్తి లేక కాదు, కొంతమందికి ఎప్పుడో ఒకప్పుడు చిన్నైనా అనుమానం రావచ్చు. అదే ఇప్పుడు ఎక్కువ మంది చేసే పొరపాటు, అప్పటిదాకా మా గురువుగారు దేవుళ్ళగా అనిపిస్తాడు కానీ అని మళ్ళీ మొదలెడతారు. ఆ కానీ దగ్గర వస్తుంది, కానీతో టికాన అయిపోయింది వాడి బతుకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు
రవ్వంత కూడా గురుద్వేషం గురు సందేహం పొందకూడదు. మహాభక్తితో గురుభక్తితో నేను ఇచ్చిన మంత్ర జపం చేస్తానంటే ఆ మంత్రం నీకు ఇస్తాను అనగా సందేహం లేకుండా చేస్తానండి చెప్పండి అన్నాడు ఆయన. సిద్ధి గణపతి మంత్రం అంటారు ఆ మంత్రాన్ని. ఆ మంత్రం ఉపదేశిస్తున్నానని మంత్రం ఇలా ఉపదేశించాడు. ఓం నమ సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ. గురువులు ఎప్పుడు ముమ్మారు చెప్పాలి మంత్రాన్ని, అప్పుడు తొందరగా ఫలిస్తుంది. ఒకసారి ఇచ్చినా మంత్రం మంత్రమే అయినా మూడు సార్లు అయితే ఎక్కువ ఫలిస్తుందిట. అందుకే గురువులు శిష్యులకు మూడు సార్లు మంత్రాన్ని చెబుతారన్నమాట. ఓం నమ సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ. ఓం నమ సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ. ఈ పరమ పవిత్రమైన సిద్ధి వినాయక సిద్ధి గణపతి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను. ఈరోజు నుంచి 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా చెయ్యి. సాధారణంగా గురువులు 108 సార్లు చెయ్యి అంటారు, ఈయన అలా చెప్పలేదు. నువ్వు ఎలాగో అన్నీ విడిచి నా దగ్గరికి చేరావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు వేరే పని అంటూ లేదు. మధ్యలో నిన్ను అక్కడికిక్కడికి ఎవరు పంపరు కదా, బ్యాంక్కి వెళ్ళని పంపరు, నామం పెట్టడానికి పంపరు. నీవు ప్రొద్దుటే లేచి సాయంత్రం వరకు మధ్యలో ఆహార సమయాల్లోనూ కాలకృత్యాల సమయంలోనూ తప్ప తక్కిన వేళల్లో లేవకుండా జపం చేసుకో. అంటే పూర్వకాలంలో పెందరాళ్ళే లేచేవారు, ఇప్పుడంటే 8 లేచి గుడి తలుపులు తీస్తారులేండి. అందువల్ల అలా కాకుండా 8 or 9 వీలుంటే వచ్చి, లేకపోతే అసలు తలుపులే తీయకుండా ఉంటే గురువు గారు లేదు అసలు తలుపులే తీరు కొందరు. ఆయన ఉంటే అదృష్టం 7, 8, 9 తలుపు తీస్తారు. అలా కాకుండా ఆయన విఘ్నేశ్వరుడు విగ్రహం ఎదురుగుండా పెట్టుకుని ఆ విగ్రహం కూడా మట్టి గణపతిని పెట్టుకుని మృత్ప్రతిమ సుస్పష్టంగా చెప్పారు. పార్థివము అన్నా మట్టి ప్రతిమ అన్నా ఒకటే. పార్థివము అంటే అర్థం ఏమిటి, పృథివ్యా యదం పార్థివం. పృథివీ అంటే భూమి, భూమితో తయారు చేయబడింది కనుక పార్థివము. మహారాజుకి పార్థివుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే భూమిని పరిపాలిస్తాడు కనుక. కాబట్టి పార్థివలింగం అంటే భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడినది అని అర్థం. అలాగే పార్థివ గణపతి అంటే మట్టితో తయారు చేయబడిన గణపతి. ఆ గణపతిని యమునా నదీ తీరంలో ఒక చెట్టు కింద పెట్టుకుని భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా పూజించు. అడవిలో ఏం పదార్థాలు దొరుకుతాయి, గరిక లేకపోతే పత్రి. అక్కడ దీపారాధన సామగ్రి కూడా లేదు కదా వాళ్ళ దగ్గర, ఇంకా వేరే ఏమక్కర్లా, కేవలం ఆకులతో పూజించు. ఆ తర్వాత ఈ మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేసుకో. కందమూలాలు తింటూ జీవితం గడుపు. ఆ తర్వాత నీకు యావజ్జీవితము ఆయన అనుగ్రహం వల్ల శుభమే జరుగుతుంది అని వరమిచ్చి మంత్రమిచ్చాడు సౌభరి. సౌభరి గారు కూర్చున్న మర్రి చెట్టుకి ఎదురుగుండానే ఒక కదంబ వృక్షం ఉంది, కడిమి చెట్టు ఉన్నది. ఆ కడిమి చెట్టు కింద ఈయన కూర్చున్నాడు, ఈ దుర్బలుడు అనేవాడు. మట్టితోటి యమునా నదిలో ఉన్న మట్టితోటి చక్కని అందమైన ప్రతిభ తయారు చేసుకున్నాడు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మట్టితో నాకేం చేయడం వచ్చండి అనక్కర్ల, మట్టితో అందంగా బొమ్మ చేయలే కొంతమంది. ఇక్కడ అచ్చులే పెట్టి కొట్టక్కర్ లేకుండా చక్క ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కళ్ళు పెట్టుకుని తొండం పెట్టుకుని అందంగా ఒక బొమ్మను తయారు చేసుకోవచ్చు. అందులోకి గణపతిని ఆవాహన చేసుకుంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. అలా అతడు మృత్ప్రతిమని తయారు చేసుకుని దానిని రోజు పత్రితో పూజించి ఎదురుగుండానే కూర్చుని కళ్ళు మూసుకుని భక్తితో గురువుగారిచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా దీక్షతో జపించాడు, అఖండ దీక్షతో జపించాడు. మళ్ళీ ఖండదీక్ష కాదు, గంటకోసారి లేవడం, కాఫీ తాగడం, టీ తాగడం, లేకపోతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బాగున్నావా అని భార్యను పలకరిస్తూ లేదా భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడగకుండా. మళ్ళీ ఇదొక గొడవ కదా, మన వాళ్ళకి ఎన్ని గొడవలు, 5 నిమిషాలు పారాయణ చేస్తే 50 ఫోన్లు, ఇంకా మనకు అందుకే కలియుగంలో ఏమీ ఫలించడం లేదు. అందులో పారాయణ పనులు ఫోన్ పక్కన పెట్టేయాలి. మన అదృష్టవశాత్తు జయకుమార్ గారు లాంటి వాళ్ళకి ఆ సాగుతోంది. మొన్న ఏదో మా వాడిని ఫోన్ చేయంటే ఫోన్ చేస్తే ఫోన్ అక్కడ వదిలేశానన్నారు ఆయన. ఎందుకు వచ్చింది నాకు ఈ ఫోన్ అని, పురాణానికి వచ్చినప్పుడు పారాయణ వింటున్నప్పుడు ఫోన్ తీసి ఆ రూమ్లోనే పెట్టేసి సుఖంగా తిరుగుతున్నారు ఆయన. నిజమే, అది పక్కన పెద్ద బంధం, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎక్కువగా మాట్లాడి చేసేది లేదు, మాట్లాడకుండా ఉండి మనం పొందని లాభము లేదు. అనవసరంగా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుంటే సొల్లు కబుర్లు తప్ప ఏముండవు. మొగుడు పెళ్ళాలిద్దరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ఏం మాట్లాడుకుంటారు అనుకుంటారు? పెళ్ళాన్ని రైలు ఎక్కిస్తాడు, వెళ్ళగానే మొదలెడతాడు ఫోన్ అనమాట. 5 నిమిషాలకు ఒకసారి ఫోను. నాకు ఒక శిష్యుడు ఉండేవాడు, వాడు చీటికి పడిన నా దగ్గర నుంచి పరిగెత్తి కిందకు వచ్చి పైన నుంచి కిందకు వచ్చేవాడు. అప్పట్లో ఉప్పల్ంట్లో ఎందుకు నిమిషానికి వెళుతున్నాడు అనుకుంటే 2 నిమిషాలకి కిందకి వెళ్ళిపోయి ఒకసారి, ఏం చేస్తున్నావు? ఆవిడ ఫోన్లో వినపడుతూనే ఉండే నాకు, ఏం చేయట్లేదు, మళ్ళీ ఏం చేస్తున్నావు, అబ్బే ఏం చేస్తాను, మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఏం చేయట్లేదు. మరి మళ్ళీ కింద దొరే అంటే వర్రేవు అనేవాడి, చిన్న వర్రేవు పెద్ద వర్రేవు ఇద్దరు వెళ్ళిపోయారులేండి. చిన్న వర్రేవు పెద్ద వర్రేవు కూడా హైదరాబాద్ పోయారు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, కానీ ఇద్దరు ఇదే పని, ఏం ఉండదు, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు. అలా గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారండి, పిచ్చకపోతేను, వెర్రి కాకపోతేను, ఏం ఉండదు అనమాట. పాపం హాయిగా భార్య ఏదో ఇంట్లో కూర్చునే ఆవిడ టిఫిన్ ఆవిడ తింటూ ఉంటే వీడికి మరి అనుమానం పిసేచాలో ఏమిటో తెలియదు కానీ కొంతమందికి ఏదో ఉంటుంది లోపల. అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తారు? ప్రేమైనా అయి ఉండాలి, దిక్కుమాలిన అనుమానమైనా ఉండాలన్నమాట. నిమిషానికి ఒకసారి ఏం చేస్తున్నావు, ఏమీ లేదు. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆవిడ చేసేది, నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తాను, గురువుగారు 6 ఇడ్లీ తెచ్చుకున్నారు, 4 నాకు పెట్టారు, 2 5 తిన్నారు, ఇంతే, కొత్తగా ఏమీ ఉండదు అందులో. కాబట్టి ఎందుకు చెప్తానంటే పాప ఇదోగా వెర్రి. ఇవన్నీ వస్తాయి కాబట్టి జ్ఞానులు ఈ ఫోన్లు ఇంట్లో వదిలేసి పెట్టేస్తారు. పార్థసారథి గారు ఫోన్ తెచ్చుకుంటే మాట్లాడడానికి తెచ్చుకోరు పాప ఆయన, అందులో ఉన్నదాన్ని అందరూ పంపుతారనమాట. ఇదిగో గురువుగారు ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు, ఇదిగో ఈ లింక్ అని అందరికీ లింకులు బాగా పెడతారు ఆయన. ఇది నేను చెప్పేది పురాణ లింకులు, లేని పని కూడా మళ్ళీ రావకండి, మీకు ఇదో సమస్య. ఆయన వెంటనే ఫార్వర్డ్ చేసి వినండి వినండి అంటారు. ఓ రోజు చెప్పింది వాళ్ళ అమ్మాయి అనమాట, మా నాన్నగారు పురాణానికి వస్తే మాకు ఒక సుఖం ఉందండి, ఇదిగో లైవ్ వస్తుంది, చిన్నమ్మాయి నాగలక్ష్మి వినంటారు ఆయన, ఆయన వినడమే కదా 10 మందిని వినిపిస్తారనమాట. ఆయన వినకపోతే ఆయనకి బాధ కలుగుతుంది, విన్నారా మీ అదృష్టం అంటారట. దానికోసం ఫోన్ ఉపయోగిస్తే వేరే విషయం, ఏ అనవసర ప్రసంగానికి ఉపయోగిస్తే ఉంది ఎంతసేపును. కాబట్టి ఈరోజు నుంచి జపతపాలు చేసేటప్పుడు ఈ ఫోన్లో ఒక గొప్ప బంధం, ఈ దిక్కుమాల బంధం విడిచి పక్కన పారేయండి. హాయిగా ఏకాంతంగా జపం చేయండి. పారాయణ చేస్తున్నప్పుడు ఒక గొంతుకు రొక్కేయండి దాన్ని. మీరు రెస్ట్ తీసుకుంటారు కదా, ఒక గంట అయ్యాక ఎప్పుడో పారాయణ అయ్యాక అప్పుడు తీయండి తప్పనిసరి అయితే ఫోన్లు. ఏదో మీకు కంపెనీ పోతే మీ వ్యాపారాలకో లేకపోతే మీకు ఏదో ఉద్యోగాల్లోనో ముప్పు వస్తున్నారుకుంటే అప్పుడు పారాయణం అయిన తర్వాత వెళ్ళండి. పారాయణలో నివసానికి అది ఇది గొయ్యం గొయ్యం అని మోగుతుంటే ఇంక మీరేం పారాయణ చేస్తారు, ఏం చదవగలుగుతారు? దానివల్ల చదివిన ప్రయోజనం ఏమున్నది కనుక భగవద్ ధ్యానం చేస్తున్న కాసేపు అన్నీ విడిచిపెట్టేయాలన్నమాట. ఆ రోజుల్లో ఆ మహానుభావులు అన్నీ విడిచిపెట్టి జపం చేసుకునేవారు. ఈ సౌభరి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఈ దుర్బలుడు 90 రోజుల పాటు ఏకదీక్షగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా జపం చేస్తూనే ఉన్నాడు. ఆ జపమునకు మెచ్చుకొని మహానుభావుడైన గణపతి టక్కన ప్రత్యక్షం అయ్యాడు. సిద్ధి గణపతి ఆయన, సిద్ధులు ప్రసాదించే గణపతి, కార్యసిద్ధిని ఇచ్చేటటువంటి గణపతి. ఆయన తొందరగా ప్రత్యక్షమై 90వ రోజున మధ్యాహ్నం పూట, నాయన నీకేం కావాలి అంటే వెంటనే ఈయన ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. 8 ఏళ్ల కుర్రాడు మహా అయితే ఆయన దగ్గరికి వచ్చి ఈ తిరగడానికి దానికి 1 ఏడాది పట్టద్దు. వచ్చిన తర్వాత కూడా 90 రోజులే జపం చేశాడు. ఏదైనా మహా అయితే 9-10 ఏళ్ళ మధ్యలో ఉంటుంది అతని వయస్సు. అటువంటి కుర్రవాడికి ఒకప్పుడు కోరిక ఏమిటి, ఇతరులు అవమానిస్తున్నారు కనుక అవమానం పోయి గౌరవం కావాలి అని కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు గణపతి కనపడ్డాక ఆ కుర్రవాడికి జ్ఞానోదయం అయ్యింది, అతని కోరికలన్నీ తొలగిపోయాయి. పురాణములలో ఇద్దరంటే మరీ ఇష్టం నాకు. అందులో ఒకడు ధ్రువుడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం కానికితం సవతి తల్లి అవమానించింది అని తపస్సుకు వెళ్ళాడు. నేను గౌరవం పొందాలి అనుకుని తపస్సు చేశాడు, కానీ భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏమీ కోరకుండా నాకేం వద్దు మోక్షం ఇయ్యి అన్నాడు. అలా కుదరదు, ఎందుకంటే తపస్సుకు వచ్చే ముందు నువ్వు గౌరవం కోరుకుని తపస్సుకు వచ్చావు కాబట్టి కొంతకాలం గౌరవం భోగాలు అనుభవించి అప్పుడు నా దగ్గరకు వద్దు అని అన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈ దుర్బలుడు కూడా గణపతిని చూడగానే అయ్యో ఎవడో అవమానించాడని, ఆ అవమానం పోయి నాకు గౌరవం కలగాలనే కోరికతో ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఈ మహానుభావుణ్ణి చూశాక గౌరవము సంపద పదవి ఇలాంటివి ఎలా కోరుకోగలుగుతాను అనుకుని సాష్టాంగ నమస్కారం చేసేసాడు. చేసి భక్తితో పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. హేరంబ సిద్ధి గణపతి మహాత్మా, ఇక నాకు ఏ కోరిక లేదు, నిన్ను చూడని క్రితం కోరికలు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను చూశాక నీ సన్నిధానంలో ఉండడం ఒక్కటే నాకు కోరికగా మిగిలింది. నీ దగ్గర ఉండాలి, ఎల్లవేళలా నిన్ను చూస్తూ నీ దగ్గర ఉండిపోవాలనే కోరిక ఉండదు. నాకు వేరే కోరిక లేదు బాబు, నాకు ముక్తిని ప్రసాదించు అన్నాడు ఆయన. అలా కోరుకోవడం కూడా ఒక అదృష్టమే. భగవంతుడు చాలామందికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే ఎంత చెట్టా ఇప్పాడు ఏకంగా ఆయన. పాపం గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశయిపింపవే. గాలిన్ గాలిలో చావకూడదు, గాలి వల్ల చావకూడదు. కుంభిని నేల మీద చావకూడదు. అగ్ని నిప్పుల్లో చావకూడదు. అంబువుల నీళ్లలో చావకూడదు. ఆకాశస్థలిన్ ఆకాశంలో చావకూడదు. దిక్కులన్ తూర్పు పడమర ఉత్తర దక్షిణములని నాలుగు దిక్కుల్లో చావకూడదు. రేలన్ రాత్రి చావకూడదు. ఘస్రములన్ పగటిపూట చావకూడదు. మళ్ళీ వాడంత తెలివినవాడు చూడండి, మాయదారి తెలివితేటలు. రాత్రి పగలు అంటే చాలు కదా, మళ్ళీ తమహ చీకట్లో చావకూడదు. ఏమో పగటిపూట కూడా తలుపులన్నీ వేసేసి కటిక చీకటి ఏర్పాటు చేసి చీకట్లో చంపుతారేమోనని పగలు రాత్రి అనే కాకుండా చీకటిలో చావకూడదు. ప్రభల వెలుతురులో చావకూడదు. ఇంకెలా చావాలి, చచ్చే చావది. భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ భయంకరమైన జల జంతువుల వల్ల చావకూడదు. గ్రాహములు అంటే నీటిలో ఉండే మొసళ్ళు మొదలైన జంతువులు, ఆ నీటి జంతువుల వల్ల చావకూడదు. రక్షో రాక్షసుల వల్ల చావకూడదు. మృగ జంతువుల వల్ల చావకూడదు. వ్యాళ పాముల వల్ల చావకూడదు. ఆదిత్య సూర్యుడి వల్ల చావకూడదు. నర నరుల వల్ల చావకూడదు. ఇటువంటి జంతు కలహ వ్యాప్తిని ఏ జంతువుల చేతుల్లోనూ చావకూడదు. సమస్త అస్త్ర శస్త్రాళిన్ అస్త్రములు అంటే మంత్రములతో ప్రయోగించే ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాల వల్ల చావకూడదు. శస్త్రములు మంత్రములు లేని కత్తులు గుణపాలు గొడ్డళ్ళు మొదలైనటువంటి ఆయుధాల వల్ల చావకూడదు. మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అని ఇంత కోరి కోరాడు. ఆయన ఇచ్చాడు. అది వాడి తమోగుణ ప్రధానమైన తపస్సు అవ్వటం వల్ల వచ్చిన కోరికలవి. సాత్విక గుణం కలిగిన వాళ్ళకి భగవంతుడు కనపడితే వేరే కోరికలేం కోరరు. మాకేం వద్దు, నీ సన్నిధానం చాలు, నీ సన్నిధి నాకు ఇప్పించు అనగా ఆయన నవ్వి, ఇప్పుడు నా సన్నిధి అడిగావు కానీ ఇంత పూర్వం పెన్నిధి అడిగావు. మంచి సంపద కోరుకున్నావు, గౌరవం కోరుకున్నావు, కాబట్టి ఈ జన్మలో నువ్వు బలవంతుడు అవుతావు, సుఖాలు అనుభవిస్తావు. వచ్చే జన్మలో నీవు మళ్ళీ భూలోకంలో కర్దముడనే ఒక రాజుగా పుడతావు. పూర్వజన్మలో నన్ను ఉపాసన చేయటం వల్ల ఎల్లప్పుడూ నీకు సంపద తరగకుండా వస్తుంది, ఆ సంపదను అనుభవిస్తావు. ఆ సమయంలో నీ దగ్గరికి భృగు వస్తాడు, నీ పూర్వజన్మ రహస్యం చెబుతాడు. అప్పుడు మళ్ళీ నన్ను భక్తితో కొలుస్తావు, సిద్ధి గణపతినైన నన్ను కొలుస్తావు. ఆ ప్రభావంతో ఆ జన్మలో నా దగ్గరకు వచ్చి శాశ్వత ముక్తి పొందుతావు అని గణపతి నీకు వరం ఇచ్చాడు. అప్పుడు తక్షణం ఆయనకు నమస్కరించుకుని గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుని, గురుదేవా ఇదంతా నీ కటాక్షం, ఇప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం మహాపాపం, నాకెందుకు గణపతి సంపదిచ్చినా నీ దగ్గరే ఉండాలనిపిస్తోంది, గురువు పాదాలు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నానని ఏడుస్తూ కూర్చున్నట్టు గురువుగారి దగ్గర. గురువును వదిలిపెట్టి వెళ్ళడం చాలా కష్టమండి. ఒక్కసారి గురుబంధం ఏర్పడితే ఆ గురుబంధం నుంచి బయటికి వెళ్ళటం జ్ఞానుల వల్ల కాదు. అందుకే గురువుని పట్టుకుంటారు కొందరు, పట్టుకుంటే యావజ్జీవితం పట్టుకుంటారు ఆ పాదాలు. కొంతమంది స్వార్థంతో పట్టుకుని మధ్యలో వదిలేసిపోతారు, మధ్యలో కొంతకాలం వదిలి ఎప్పుడో నెత్తి మీద రెండు ముట్టికాయలు దేవుడు ముట్టాక మళ్ళీ కష్టాలు వచ్చాక అయ్యో మా గురువుగారే దిక్కని మళ్ళీ వెనక్కి వస్తారు. కొంతమంది వాళ్ళ కర్మకి ఎప్పుడూ రారనుకోండి, అదొక దరిద్ర యోగం అది. కానీ జ్ఞానులు గురువుని వదిలి వెళ్ళలేరు పాపం. ఆంజనేయుడిని నాగకన్య వదలలేకపోయిందిట. ఆంజనేయుడి దగ్గర మంత్రోపదేశం పొందిన నాగకన్య వదిలి వెళ్ళడానికి ఎంత ఏడ్చిందో తెలుసిన. విశ్వామిత్రుడి శిష్యులు ఆయన వదలలేక ఏడ్చారు, వశిష్ఠుడి శిష్యులు వదలలేక ఏడ్చారు, సాందీపుని శిష్యులు వెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడ్చేవారట, గురువుదేవ మమ్మల్ని ఇక్కడే ఉండనియ్య అనేవారు. అది గొప్పవాళ్ళ లక్షణం. రోజు గురువుగారు మీరే దేవుడు కానీ మేము మాత్రం మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం, మీరు చెప్పిన పని చెయ్యం అనే శిష్యులు. ఎందువరకు ఆ శిష్యుల వల్ల ఉపయోగం ఉంది, వాళ్ళకి ఉపయోగం లేదు, గురువుకి ఉపయోగం లేదు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యులు వారు ఎంత అద్భుతమైన స్తోత్రం రాశారు, ఇది కాశీలో రాశారు ఈ స్తోత్రం. ఆయన గురువుగారి పాదపద్మముల మీద దృఢమైన భక్తి ఉండాలి, నిర్భరమైన భక్తి, ఎప్పుడూ విడిచిపెట్టని భక్తి ఉండాలి. అటువంటి వాడు సంసారాత్ ఈ సంసారము నుండి అచిరాత్ చాలా తొందరగా భవముక్త ముక్తి పొందుతాడు. సంసార బంధాల నుంచి విముక్తి ఒక్క గురుపాదముల మీద గాఢభక్తి కలిగిన వాడే పొందుతాడు. గురువు తలుచుకుంటే శాశ్వత ముక్తి ఇస్తాడు. మొదట్లో చెప్పే కదా, ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు తలుచుకుంటే యోగులు కూడా పొందలేని వైకుంఠమును మనకి ప్రసాదించగలుగుతాడు. అంతటి శక్తి గురువు గారి దగ్గర ఉంటుంది కాబట్టి గురుపాద పద్మములు విడిచి వెళ్ళలేను అని కాళ్ళు పట్టుకుని ఏడిస్తే, నాయన నేనెక్కడికి వెడతాను, ఎప్పుడు నీ హృదయంలో ఉంటాను, ఇప్పుడు ఎదురుగుండా రూపం చూస్తున్నావు, ఇంటికి వెళ్ళాక శాశ్వతంగా నీ హృదయంలోనే నన్ను బంధించి పూజిస్తావు. హృదయం గొప్ప దేవాలయం, మనస్సులో నన్ను నిలిపి పూజించు అనగా ఆ గురువు దగ్గర సెలవు తీసుకుని ఈ దుర్బలుడు ఇంటికి వచ్చాడు. గణపతి అనుగ్రహంతో సంపదలు బలము వచ్చాయి, మహాకీర్తి పొంది సిద్ధి గణపతి మందిరం కట్టుకుని పూజించాడు. అదిగో అతడే నీవు. శరీరం విడిచాక స్వర్గంలో కొంతకాలం సుఖాలు అనుభవించి మళ్ళీ గణేశ అనుగ్రహంతో ఈ జన్మలో కర్దముడనే పేరుతో మహారాజుగా జన్మించావు. ఓ కర్దమా, ఇప్పుడు అర్థమైందా, ఈ సంసారం అనే కర్దమం బురదలో పడకు. కర్దమం అంటే బురద. ఈ సంసారం అనే కర్దమంలో పడక పూర్వజన్మలో నువ్వు చేసిన ఉపాసన మళ్ళీ కొనసాగించు. ఇవాళ ఆ మహానుభావుడు దేవల్ల తరగని సంపద నీకు లభిస్తున్నది. మళ్ళీ నీ పూజామందిరంలో పరమపూజ్యుడైన సిద్ధి గణపతిని నిలబెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టక మహా ఉపాసన చెయ్యి, పూజించు, తద్వారా తరిస్తావు అనగా కర్దముడు మళ్ళీ తన పూజామందిరంలో గణపతిని పెట్టుకున్నాడు. ఒక గణపతిని కాదు, 21 గణపతుల్ని నిలబెట్టాట. పూర్వం సిద్ధి గణపతిని పూజించాడు, ఇప్పుడు సిద్ధి గణపతి, వరద గణపతి, క్షిప్ర గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, చింతామణి గణపతి, హేరంబ గణపతి, మహాగణపతి, దత్త గణపతి, అర్క గణపతి, చంద్రగణపతి, భాస్వద్గణపతి, మహాపూజ్య గణపతి, గురుగణపతి, వక్రతుండ గణపతి, ఓంకార గణపతి, ఇలాంటి 21 గణపతుల్ని పూజామందిరంలో పెట్టుకున్నాడు. ఏకవింశతి గణపతి మూర్తులు. కాశీలో 64 గణపతులు ఉన్నారు. కాశీలో 64 గణపతుల రూపాలు ఉన్నాయండో. ఓసారి తిరగండి, వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు, వెళ్ళాం కాశీ, దారిలో రైలంతా ఏసీ, అక్కడికి వెళ్ళాక మా బతుకు ఒకటే మూసి, ఏంటి ధరల ఉపయోగం? చక్క మా శిష్యురాలు అక్కడ ఉంది కదా శోభ, ఆవిడ పట్టుకుంటే ఆవిడే కదా, ఇంకొక ఆవిడ ఉందండి, ఉచితంగా అన్నీ చూపిస్తుందిట. అందరికీ మహాత్ములు, వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అనుకోకుండా అక్కడికి వెళ్ళండి. ఇలా మొత్తం ఎంతమంది గణపతులు ఉన్నారు, ఏ ఏ ప్రాంతాల్లో కాశీఖండంలో చెప్పిన లింగములు ఉన్నాయి, వారాహీదేవి, వసుధాదేవి, వీళ్ళందరినీ చూడాలి. అప్పుడు మన జీవితం చరితార్థం అవుతుంది. అక్కడ పంచక్రోశయాత్ర చెయ్యాలి కాబట్టి ఓ 9 రోజులు పూర్తిగా ఆ ఊరు వదలకుండా అక్కడే ఉండి పంచక్రోశయాత్ర చేసుకొస్తే అప్పుడు మనకి కాశీ వెళ్ళిన దానికి ఫలితం వస్తుంది. కాశీని తలుచుకుంటే నేను నన్ను మర్చిపోతాను, మళ్ళీ ఏదో తెలియని ఒక బ్రహ్మానందం కలిగిస్తుంది అన్నమాట. శరీరంలో ఓపికన్నప్పుడే వెళ్ళాలట. యావత్ దేహే మే స్వస్థ, నా శరీరములో స్వాస్థ్యం ఆరోగ్యం ఉన్నప్పుడే నేను కాశీ వెడతాననుకున్నాడు శివశర్మ. అబ్బే అలా వెళ్ళబుద్ధి ఎందుకు వస్తుంది వారికి? శరీరంలో ఓపిక ఉన్నంతసేపు టీవీలు చూసుకోవాలి, క్రికెట్ చూసుకోవాలి, బకెట్ తన్నేటప్పుడు అప్పుడు వెళదాం అనిపిస్తుంది. ఈ క్రికెట్ చూసుకుంటూ బకెట్ తన్నాక వెళదాం అనుకుంటే ఈ బకెట్ ఎక్కడ తంతమో తెలియదు. కాబట్టి శరీరంలో ఓపిక ఉన్నప్పుడు వెళ్ళాలట.